ఓం శాంతి. మురళీ డేట్ 3/6/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా ఆశీర్వాదాలు పొందాలి అంటే సేవాదారిగా కావాలి. సుపుత్రులుగా అయ్యి అందరికీ సుఖాన్నివ్వండి, ఎవరికీ దుఃఖాన్నివ్వకండి. మన ద్వారా ఎవరూ బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ధర్మరాజు శిక్షల నుండి విముక్తులుగా కావాలి అంటే ఏం చెయ్యాలి? బాబాకి ఏదైతే మాటిచ్చామో దాని అనుసారంగా నడవాలి. ప్రతిజ్ఞ చేసి పాటించకుండా ఉండకూడదు. ఇతరులను దుఃఖ పెట్టటం, కోపం చెయ్యటం, కష్టపెట్టటం అంటే బాబా పేరు పోగొట్టే పనులు చెయ్యటం. ఇటువంటి పనులు గనక చేసినట్లయితే ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. నియమ విరుద్ధంగా నడవకండి, ఇతరులకు దుఃఖాన్నివ్వకండి. మాయా తుఫాన్లు ఎన్ని వచ్చినా, రోగం ఎంత పెరిగినా మంచి నిర్ణయంతో జాగ్రత్తగా ఉండండి. అంతేకాని తుఫాన్లు వచ్చాయని, రోగాలు వచ్చాయని తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఈశ్వరుడు పిల్లలుగా అయ్యి వారి ఆజ్ఞను పాటించండి. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. సుపుత్రులుగా అయ్యి బాబా ఆశీర్వాదాలకు పాత్రులుగా కండి. ట్రస్టీగా అయ్యి మీ గృహస్థ వ్యవహారాన్ని సంభాళన చెయ్యండి. జ్ఞాన మార్గపు నియమ నిబంధనల అనుసారంగా పూర్తిగా నడవండి. తప్పేంటి, మంచేంటి, చెడేంటి అర్థం చేసుకుని మాయతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలలలో కొట్టుకుపోతున్న, మునిగిపోతున్న వారికి ఒక గడ్డి పోచైనా ఆధారంగా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు దుఃఖపు యొక్క అల ఒక్కటి వచ్చింది అంటే అనేక మంది సుఖశాంతుల కోసం తప్పిస్తూ మన ముందుకు ఎలా వస్తారో చూడండి. ఇటువంటి దాహంతో, సుఖశాంతుల దాహంతో ఉన్న ఆత్మల దాహం తీర్చాలి మనందరం. మన అతీంద్రియ సుఖము సర్వశక్తులతో, సర్వ ఖజానాలతో సంపన్నంగా చెయ్యాలి. సర్వ ఖజానాలు ఎంత జమ అవ్వాలంటే వాటి ద్వారా మనస్థితి స్థిరంగా ఉండాలి, ఇతర ఆత్మలని కూడా సంపన్నంగా చెయ్యగలగాలి. కళ్యాణ భావనను ఉంచుకొని శిక్షణ ఇచ్చినట్లయితే ఆ శిక్షణలు హృదయానికి హత్తుకుంటాయి. మేమేం చెప్పినా వీళ్ళకి కోపం వస్తుంది, ఏం చెప్పినా వీళ్ళు అలుగుతారు. బాబా చెప్తున్నాడు, ఏ శిక్షణ అయినా కోపంతోనో, ప్రతీకారంతోనో, ఈర్ష్యతోనో, ద్వేషంతోనో ఇవ్వకండి, కళ్యాణ భావనతో ఇవ్వండి. మన కళ్యాణ భావనతో చెప్పినటువంటి ఏ మాటైనా హృదయానికి తగులుతుంది, పరివర్తన అవుతారు. ఈరోజు బాబా ఏం చెప్పారు? సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలు అన్నారు. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, బాబా ఆశీర్వాదాలను తీసుకోవాలి అంటే సేవాదారులైన సుపుత్రులుగా అయ్యి అందరికీ సుఖాన్నివ్వండి, ఎవరికీ దుఃఖాన్నివ్వకండి. ప్రశ్న: ధర్మరాజు శిక్షల నుండి విముక్తులుగా అయ్యేందుకు ఏ ఈశ్వరీయ నియమాలపై ధ్యాస ఉంచాలి? జవాబు: ఎప్పుడూ ఈశ్వరుడి ముందు ప్రతిజ్ఞ చేసి దానిని ఉల్లంఘించకూడదు. ఎవరికైనా దుఃఖాన్నివ్వటం, కోపం చెయ్యటం, కష్టపెట్టటం అనగా ఈశ్వరుడు పేరుని అప్రతిష్ట పాలు చేసే పనులు ఏవైనా చేసినట్లయితే వారు ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. కావున ఇటువంటి పనులు ఏవీ చెయ్యకూడదు. మాయా తుఫాన్లు ఎన్ని వచ్చినా, రోగం ఎగిసిపడినా, మంచి చెడులను విచక్షించే బుద్ధితో నిర్ణయం తీసుకుని తప్పుడు పనుల నుండి సదా జాగ్రత్తగా ఉండాలి. పాట: నా మనస్సనే ద్వారం ముందుకు ఎవరొచ్చారు? ఓం శాంతి. ఓం శాంతి అని ఎవరన్నారు? బాబా మరియు దాదా. పరమపిత శివ పరమాత్మ మరియు వీరు అంటే బ్రహ్మ. మా పారలౌకిక తండ్రి అని పిల్లలకు తప్పకుండా నిశ్చయం ఉంటుంది. ఇతడు పిల్లలందరి అలౌకిక తండ్రి. ఇతడినే ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. ఎంతమంది పిల్లలు ప్రజాపిత బ్రహ్మకు తప్ప ఇంకా ఎవరికైనా ఉంటారా? మొదట ఇంతమంది లేరు. ఎప్పుడైతే అనంతమైన తండ్రి వీరిలోకి ప్రవేశించారో అప్పుడు ఇతడు దాదాగా అయిపోయాడు. మీకు పారలౌకిక తండ్రి ఆస్తి లభిస్తుంది అని స్వయం ఈ దాదా కూడా అంటారు. మనవళ్ళు ఎప్పుడు తాతకు వారసులుగా అవుతారు. వారి బుద్ధి యోగం తాత వైపుకు వెళుతుంది. ఎందుకంటే తాత ఆస్తి హక్కు వారికి లభిస్తుంది. రాజుల వద్ద జన్మ తీసుకునే పిల్లలు ఇది మా పెద్దల ఆస్తి అని అంటారు. వారి పెద్దల ఆస్తిపై వారికి హక్కు ఉంటుంది. మేము అనంతమైన తండ్రి ద్వారా అన్నింటికన్నా ఉన్నతమైన ఆస్తి అయిన స్వర్గ రాజ్య అధికారాన్ని తీసుకుంటున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. మనల్ని ఆ తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు సన్ముఖంగా కూర్చున్నారు. ఈ సన్ముఖపు నశ కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా ఉంటుంది. కొందరి హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది. ఉన్నతోన్నతమైన భగవంతుడొచ్చి సాకార మాతాపితల ద్వారా వారసులుగా తయారు చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన తండ్రి చాలా మధురమైన వారు. వారు మనల్ని రాజ్యానికి అర్హులుగా తయారు చేస్తారు. మాయ పూర్తిగా అనర్హులుగా తయారు చేసింది. నిన్న బాబాని కలుసుకోవటానికి ఎవరో వచ్చారు, కాని వారికి ఏమీ తెలియదు. వీరందరూ బ్రహ్మ కుమారులు. నీవు కూడా బ్రహ్మకు లేక శివునికి సంతానము అని బాబా అర్థం చేయించారు. కాని అతడి హృదయానికి తగలలేదు. నేను తప్పకుండా వీరి సంతానాన్ని అన్న బాణం అతనికి తగలలేదు. ఇక్కడ ఉన్నవారు కూడా వారి పిల్లలే. వారు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అలాగే బుద్ధిలో చాలా తక్కువగా ధారణయ్యే పిల్లలు ఇక్కడ కూడా ఉన్నారు. ఆ సంతోషం, ఆ నశ వారిలో కనిపించదు. లోపల సంతోషపు నశ ఎంతగానో పెరుగుతూ ఉండాలి. అదంతా ముఖం పైకి కూడా వస్తుంది. ఇప్పుడు ప్రేయస్సులైన మీ జ్ఞాన సింగారం జరుగుతుంది. మేము ఆ ప్రియునికి ప్రేయస్సులము అని మీకు తెలుసు. పొలంలో పనిచేసుకునే రైతు కూతురి కథ ఒకటి ఉంది కదా. ఒక రాజు రైతు కూతుర్ని తీసుకొచ్చాడు. కాని ఆ అమ్మాయికి రాజ్య సంతోషం కలగలేదు. అప్పుడు ఆ అమ్మాయిని తిరిగి పల్లెలో వదిలి వచ్చారు. నీవు రాజ్యానికి అర్హురాలివి కావు అని అన్నారు. అలాగే మీరు భవిష్యత్తులో మహారాణిగా అవ్వండి అని బాబా కూడా ఇక్కడ అలంకరణ చేస్తారు. మహారాణిగా చేసేందుకు శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయాడు అని అంటారు. కాని ఏమీ అర్థం చేసుకోరు. అందరూ ధర్మభ్రష్టులుగా ఉన్నారు. ప్రపంచం ఇలాగే నడుస్తుంది. ఇది ప్రకృతి అని అంటారు. గుళ్ళు గోపురాలకు వెళ్ళని వారు చాలా మంది ఉన్నారు. వారు శాస్త్రాలు మొదలైన వాటిని కూడా నమ్మరు. ప్రభుత్వం కూడా ధర్మాన్ని అంగీకరించదు. భారతదేశం ఏ ధర్మానికి చెందిందో, ఇప్పుడు ఏ ధర్మంలో ఉందో ఏ మాత్రం తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ కులానికి చెందినవారు. ఏ విధంగా వారు క్రిస్టియన్ కులానికి చెందినవారో అలాగే మీరు దైవీ కులానికి చెందినవారు. పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట నేను పతితులైన శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను అని బాబా అంటారు. పావనులుగా అవుతూ అవుతూ మరల 21 జన్మల కోసం మీరు దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతారు. దైవీ ఒడిలోకి వెళతారు. ఇంతకు ముందు అసూరి ఒడిలో ఉన్నారు. అక్కడ నుండి ఈశ్వరీయ ఒడిలోకొచ్చారు. ఒకే తండ్రి పిల్లలు సోదరి సోదరులవుతారు. ఇది ఒక అద్భుతం. మేము బ్రాహ్మణ కులానికి చెందిన వారిమి అని అందరంటారు. కాని ఇందులో శ్రీమతమనుసారంగా నడుచుకోవాలి. అందరికీ సుఖాన్నివ్వాలి. దారిని చూపించాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని ఎలా తీసుకోవాలి అని అడిగేవారు ప్రపంచంలో ఎవరూ లేరు. మీకు అనంతమైన తండ్రి లభించారు. మీరు వారి పిల్లలుగా అయ్యారు. ఎవరైతే కల్పపూర్వం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో వారే మళ్లీ వచ్చి తీసుకుంటారు. బుద్ధిలో కొద్దిగా ఉన్నా ఎప్పుడో ఒక్కప్పుడు వచ్చి చేరుకుంటారు. వచ్చారు అంటే ఎంతో కొంత తీసుకునేందుకే వస్తారు కదా. మీలో కూడా నెంబర్ వారీగా తెలుసుకున్నారు. ఈరోజు పావనంగా అయ్యేందుకు వస్తారు, రేపు మళ్లీ పతితులుగా అయిపోతారు. ఎవరిదైనా చెడు సాంగత్యం అంటటంతో బాబా పిల్లలుగా అయ్యి మళ్లీ బాబాను వదిలినట్లయితే చాలా పాపాత్మలుగా అయిపోతాము అన్న విషయాన్ని మర్చిపోతారు. ఎవరినైనా హతమారిస్తే పాపం అంటుకుంటుంది, ఆ పాపం కూడా తక్కువే. ఇక్కడ ఎవరైతే బాబా పిల్లలుగా అయ్యి మరలా బాబాని వదిలేస్తారో, ప్రతిజ్ఞ చేసి మరలా వికారులుగా అయిపోతారో, వారికి చాలా పాపం అంటుకుంటుంది. జ్ఞానంలో అంటుకునేంతటి పాపం ఎప్పుడు అజ్ఞాన కాలంలో కూడా అంటుకోదు. అజ్ఞాన కాలంలో క్రోధం సామాన్యమైన విషయమే. కాని ఇక్కడ మీరు ఎవరిపైనైనా క్రోధం చేసినట్లయితే 100 రెట్లు శిక్ష పడుతుంది. మీ స్థితి పూర్తిగా పడిపోతుంది. ఎందుకంటే ఈశ్వరుడి ఆజ్ఞను పాటించలేదు. పవిత్రంగా అవ్వండి అని ధర్మరాజు ఆజ్ఞ లభించింది. మీరు ఈశ్వరుడు పిల్లలుగా ఈ వారి ఆజ్ఞ కొద్దిగా ఉల్లంఘించినా 100 రెట్లు శిక్ష పడుతుంది. సృష్టికర్త అతనొక్కడే. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా అతని రచననే. అలాగే ధర్మరాజు కూడా అతని రచనయే. ధర్మరాజు రూపం కూడా బాబా సాక్షాత్కరింప చేస్తాడు. చూడండి, మీరు ఈ ప్రతిజ్ఞ చేశారు, మేము క్రోధం చెయ్యము, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వము అని అన్నారు. అయినా మళ్ళీ మీరు ఫలానా వారికి దుఃఖాన్నిచ్చారు, కష్టపెట్టారు అని వారు నిరూపించి చెప్తారు. ఇక శిక్షలను అనుభవించండి అని అంటారు. సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు ఇవ్వరు. సాక్ష్యం కావాలి కదా. నేను బాబాని వదిలి ఈ వికర్మను చేశాను అని అప్పుడు వారు కూడా అర్థం చేసుకుంటారు. పేరును పాడు చెయ్యటం వల్ల ఎంతో మందికి ఆపదలు వస్తాయి. ఎంతో మంది అబలలు బంధనాలలోకి వచ్చేస్తారు. ఆ శిక్ష అంతా పేరును చెడగొట్టిన వారికి పైకొస్తుంది. కావుననే అందరికన్నా గొప్ప పాపాత్మలను చూడాలి అనుకుంటే ఇక్కడ చూడండి అని బాబా అంటారు. చాకలి వద్ద ఎన్నో మురికి వస్త్రాలుంటాయి. చీకిపోయిన వస్త్రాలను ఉతికినప్పుడు అవి చినిగిపోతాయి. అలాగే ఇక్కడ కూడా తగిలే దెబ్బలకు సహించలేక వెళ్ళిపోతారు. ఈశ్వరుడు ఒడిలోకొచ్చి మళ్లీ వారిని నిందింప చేసినట్లయితే శిక్షను పొందవలసి ఉంటుంది. బ్రాహ్మణి ఎవరైతే పార్టీని తీసుకొస్తారో వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. అందులో ఒక్కరు చెయ్యి వదిలిన వికారులుగా అయినా దాని పాపం తీసుకొచ్చిన వారిపై పడుతుంది. ఇటువంటి వారినెవరిని ఇంద్ర సభలోకి తీసుకురాకూడదు. కొందరు దేవకన్యల కథ కూడా ఉంది కదా, ఇంద్ర సభలోకి ఎవరినో తీసుకొస్తుంది. అప్పుడు ఇంద్ర సభలో దుర్గంధం రావటం మొదలయ్యింది. కావున తీసుకొచ్చిన వారిని దండించటం జరిగింది. ఇలా ఒక కథ ఉంది. అలా తీసుకొచ్చిన ఆమె రాయిగా అయిపోయింది. బాబా పారసనాథునిగా తయారు చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఏదైనా తప్పులు చేసినట్లయితే రాయిగా అయిపోతారు. రాజ్యాన్ని పొందే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఎవరైనా పేదవారిని రాజు తన ఒడిలోకి తీసుకున్నాక అతడు అనర్హుడుగా అయితే రాజు అక్కడ నుండి తొలగించేస్తాడు. అప్పుడేమవుతుంది? మళ్ళీ నిరుపేదగానే అయిపోతాడు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఆ తర్వాత ఎంతో దుఃఖం అనుభవమవుతుంది. కావున ఎప్పుడు ఏ తప్పు చెయ్యకండి అని బాబా తెలియచేస్తున్నారు. బాబా సాధారణమైన వారు. కావున శివ్ బాబాను మరిచి సాకారంలోకి బుద్ధి వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తుంది. ఎవరైతే వికారాలలోకి వెళతారో అటువంటి వారు ఇంద్ర సభలో కూర్చోలేరు. జ్ఞాన వర్షం కురిసే ప్రతి సెంటరు ఇంద్రప్రస్థమే. నీలం పరి, కుక్కరాజ పరి నీలం అని రత్నాన్నంటారు. ఇటువంటి పేర్లను పిల్లలకు ఇవ్వటం జరుగుతుంది. కొందరు చాలా బాగా రత్నాల్లాగా ఉంటారు. వారిలో ఏ లోపం ఉండదు. వజ్రాల్లో కూడా కొన్ని చాలా మచ్చలతో ఉంటాయి, కొన్ని పూర్తిగా శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ కూడా నెంబర్ వారీగా రత్నాలున్నాయి. కొన్ని కొన్ని రత్నాలు చాలా విలువైనవిగా ఉన్నాయి. చాలా మంచి సేవను చేస్తారు. కొందరు సేవకు బదులుగా డిసర్వీస్ చేస్తారు. గులాబీ పువ్వుకు మరియు జిల్లేడి పువ్వుకు ఎంత తేడా ఉంది? శివునిపై రెండింటినీ వేస్తారు. మనలో పుష్పాలు ఎవరెవరున్నారు అన్నది మీకు తెలుసు. బాబా మాకు మంచి మంచి పుష్పాలనివ్వండి అని అటువంటి పుష్పాలనే అందరూ అడుగుతారు. మరి ఆ మంచి మంచి పుష్పాలను ఇప్పుడు ఎక్కడ నుండి తేవాలి? రత్న జ్యోతి పువ్వులైతే సాధారణమైనవే. ఇది ఒక పూల తోట కదా. మీరు జ్ఞాన గంగలు కూడా. బాబా సాగరుని వంటి వారు. ఇతడు బ్రహ్మపుత్ర నది. ఇతడు అన్నింటికన్నా పెద్ద నది. కలకత్తాలో బ్రహ్మపుత్ర నది చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ సాగరము మరియు నది యొక్క పెద్ద మేళా జరుగుతుంది. తప్పకుండా జ్ఞాన సాగరుడు తండ్రే కదా. అక్కడ స్థూలంగా మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చైతన్యంగా జ్ఞాన సాగరుడున్నారు. మీరు కూడా చైతన్య జ్ఞాన నదులు. అవి కేవలం నీటి గంగలు మాత్రమే. వాస్తవానికి నదులకు ఆ పేర్లను ఇవ్వటం జరిగింది. కాని అసూరి మనుషులు ఇవి కూడా మర్చిపోయారు. హరిద్వారులో గంగానది తీరంలో చతుర్భుజుడు చిత్రాన్ని చూపిస్తారు. అతడిని కూడా గంగా అని అంటారు. కాని ఈ చతుర్భుజుడు ఎవరు అన్నది మనుషులు అర్థం చేసుకోరు. తప్పకుండా మీరు ఈ సమయంలో స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు నిజమైన జ్ఞాన గంగలు. అవి కేవలం నీటి నదులు మాత్రమే. అక్కడకు వెళ్లి స్నానం చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. వారు దేవతలు. మనుష్యులకు ఎప్పుడు 4-8 భుజాలు ఉండవు. దాని అర్థాన్ని ఏమాత్రం తెలుసుకోరు. బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు. మనం 100% బుద్ధిహీనులుగా ఉండేవాళ్ళం. బాబా ఒడిలోకి రావటంతో స్వర్గాధిపతులుగా అవుతాం. ఇక్కడ ఎవరైనా రాజులుగా ఉన్నా స్వర్గ సుఖానికి మరియు ఇక్కడి సుఖానికి రాత్రి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది. స్వయాన్ని అర్థం చేసుకోలేని వారు, తండ్రిని అర్థం చేసుకోని వారు మీలో కూడా కొందరున్నారు. నేను ఎంతగా సుగంధాన్ని ఇస్తున్నాను. తప్పుడు మాటలు మాట్లాడటం లేదు కదా, క్రోధం చెయ్యటం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఈ పిల్లలు ఎలాంటి వారో బాబా వెంటనే తమ నడవడిక ద్వారా అర్థం చేసుకోగలరు. సేవాదారులైన పిల్లలు బాబాకు చాలా ప్రియమనిపిస్తారు. అందరూ ఒకేలాగా ప్రియంగా ఉండలేరు కదా. ఇటువంటి పిల్లలపై లోపల నుండి వాటికవే ఆశీర్వాదాలు వెలువడతాయి. తండ్రి ఆజ్ఞను పాటించని పిల్లలుంటే ఇటువంటి వారు అసలు జన్మించకున్నా బాగుండేది అని తండ్రి అంటారు. ఎంత అప్రతిష్ట పాలు చేస్తారు. దీనినే రాత అని అంటారు. ఎవరి భాగ్యంలో ఏముందో వెంటనే తెలిసిపోతుంది. ఇతడు సుపుత్రుడు, ఇతడు కుపుత్రుడు అని బాబా వెంటనే అర్థం తెలియచెయ్యగలరు. బాప్దాదాను గుర్తించకపోతే భాగ్యంలో వారసత్వం తీసుకోవాలి అని లేకపోతే ఏం చెయ్యగలం. ఈ జ్ఞాన మార్గంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. తండ్రి పవిత్రంగా ఉంటూ పిల్లలు పవిత్రంగా అవ్వకపోతే అటువంటి పిల్లలు హక్కుదారులుగా అవ్వలేరు. అటువంటి వారిని పిల్లలుగా భావించరు. శివ బాబాను మేము వారసునిగా చేసుకుంటే బాబా 21 జన్మలకు మాకు ప్రతిఫలాన్ని ఇస్తారు అని అంటారు. దీని అర్థం బాబా వద్దకు వచ్చి కూర్చోండి అని కాదు. గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ అందరినీ సంభాళించవలసి ఉంటుంది. అందరినీ సంభాళించవలసి ఉంటుంది కూడా. కాని ట్రస్టీగా ఉండాలి. మీ పిల్లల్ని మొదలైన వాటిని తండ్రి కూర్చొని సంభాళిస్తారని కాదు. అలా జరగదు. ఇలాంటి ఆలోచన కలవారు భ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ బాబా వద్ద పూర్తిగా పవిత్రమైన వారు కావాలి. ఇక్కడ అపవిత్రులెవరూ కూర్చోకూడదు. లేకపోతే రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. బాబా శాపాన్ని ఇవ్వరు కాని ఇది ఒక నిబంధన. కావున జాగ్రత్తగా ఉండండి అని బాబా అంటారు. కర్మేంద్రియాలతో ఏదైనా పాపం చేస్తే మరణిస్తారు. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. బాబా పిల్లలుగా అయ్యాక మళ్లీ రోగమంతా తిరగబడుతుంది, కానీ భయపడకూడదు. ఫలానా మందు వేసుకుంటే మీ రోగం కూడా బయటకొస్తుంది, కానీ భయపడకూడదు అని వైద్యులు కూడా అంటారు కదా. అలాగే మీరు బాబా పిల్లలుగా అయిన తర్వాత మాయా రావణుడు మిమ్మల్ని ఎంతో అలజడపరుస్తాడు, ఎన్నో తుఫాన్లు తీసుకొస్తాడు. ఇప్పుడు మీకు మంచి చెడులను విచక్షించే బుద్ధి లభించింది. ఇంకా ఎవరికి ఇటువంటి సత్యాసత్యాలను చెప్పే బుద్ధి లేదు. అందరి బుద్ధి వినాశన కాలంలో విపరీతంగా ఉంది. మీలో కూడా ప్రీతి బుద్ధి నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా ఉంది. ప్రీతి బుద్ధి ఉన్నవారు బాబా సేవను చాలా బాగా చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈశ్వరుడు పిల్లలుగా అయ్యి వారి ఆజ్ఞను కొద్దిగా కూడా ఉల్లంఘించకూడదు. ఈ కర్మేంద్రియాలతో ఏ వికర్మలను చెయ్యకూడదు. తప్పుడు మాటలను మాట్లాడకూడదు. సుపుత్రులుగా ఈ బాబా ఆశీర్వాదాలను తీసుకోవాలి. రెండో పాయింట్, ట్రస్టీగా ఈ మీ గృహస్థ వ్యవహారాలను సంభాళించుకోవాలి. నియమ నిబంధనల అనుసారంగా పూర్తిగా నడుచుకోవాలి. తప్పులను అర్థం చేసుకుని మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వరదానం, భిక్కారిగా దాహార్తితో ఉన్న తప్పిస్తున్న ఆత్మల దాహాన్ని తీర్చే సర్వ ఖజానాలతో సంపన్న భవ. ఏ విధంగా అలలలో కొట్టుకుపోయే లేక మునిగిపోయే ఆత్మ ఒక గడ్డి పూచైన ఆధారంగా దొరుకుతుందేమోనని వెతుకుతుందో, అలా దుఃఖపు అల ఒక్కటి వచ్చిందంటే అనేక సుఖ శాంతుల కోసం భిక్కారీలుగా ఉన్న ఆత్మలు తప్పిస్తూ మీ ముందుకు ఎలా వస్తాయో చూడండి. ఇటువంటి దాహార్తితో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు మీ అతీంద్రియ సుఖముతో లెక్క సర్వశక్తులతో సర్వ ఖజానాలతో సంపన్నంగా చెయ్యండి. సర్వ ఖజానాలు ఎంతగా జమ అవ్వాలంటే వాటి ద్వారా మీ స్థితి కూడా నిలిచి ఉండాలి. అలాగే ఇతర ఆత్మలని కూడా సంపన్నంగా చెయ్యగలగాలి. శ్లోగన్ కళ్యాణ భావనను ఉంచుకుని శిక్షణను ఇచ్చినట్లయితే ఆ శిక్షణలు హృదయానికి హత్తుకుంటాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. సదా హర్షితంగా ఉండటము అనేది జ్ఞానానికి చెందిన గుణం. ఇందులో కేవలం ఆత్మీయతను చేర్చాలి. హర్షితంగా ఉండే సంస్కారం కూడా ఒక వరదానం. ఇది అవసరమైన సమయంలో చాలా సహయోగాన్నిస్తుంది. ఎవరైతే స్వయం హర్షితంగా ఉంటారో వారు ఎటువంటి మనస్సు కలవారినైనా హర్షితంగా చేస్తారు. ఈజీ నేచర్ కలవారు తమ సంతోషకరమైన ముఖముతో గంభీరమైన వాయుమండలాన్ని కూడా తేలిక పరిచేస్తారు. ఓం శాంతి.